హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము చర్చ ఆరంభించకన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురాన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామిని గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం చర్చించుకుంటున్నాము కృష్ణుడి లీలలు, బ్రహ్మదేవుడు నారదమునికి చెప్తున్నాడు. సో అదే భాగంగా ఈరోజు 32వ శ్లోకాన్ని చర్చించుకుందామంట. ఇందులో గోవర్ధన లీల గురించి సంక్షిప్తంగా వర్ణించారు. సో మనం ముందు శ్లోకం అర్థం దాని తాత్పర్యం చర్చించుకొని ఇంకా గోవర్ధన లీలను విస్తృతంగా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట.
గోపైర్మకే ప్రతిహతే వ్రజ విప్లవాయ దేవేభివర్షతి పశూన్ కృపయారిరక్షు ధర్తోచ్చిలింగ్రమివ సప్త దినాని సప్త వర్షో మహీద్రమనగైకరే సలీలం.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఇక్కడ బృందావనంలో నందబాబా, నందమహారాజు ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరైతే గోవుల్ని రక్షించేవారు, గోపాలకులు వీళ్ళందరూ ఉన్నారు, గోపాలు వాళ్ళందరూ ఎప్పుడైతే భగవంతుడు ఆదేశం మేరకు, అంటే కృష్ణుడి యొక్క ఆదేశం మేరకు, ఆయన ఆదేశాన్ని అనుసరిస్తూ ఆ ఇంద్రదేవుడికి ఆ యజ్ఞం ఏదైతే చేయాలో, ఇంద్ర పూజ ఏదైతే చేయాలో అది నిలిపివేసి దానికి బదులుగా వారు ఎప్పుడైతే ఆ కృష్ణుడి మాటలు విని ఈ గోవర్ధనానికి, ఆవులకి మరియు బ్రాహ్మణులకి పూజ ఆరాధనాన్ని అర్పించారో ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ఇంద్రదేవుడు ఎంతో క్రోధానికి గురై వీరందరినీ ధ్వంసం చేయడానికి, మొత్తం వృందావనాన్నే ధ్వంసం చేయడానికి ఆ ఎంతో పెద్ద వర్షాన్ని కురిపిస్తాడు. దాని కారణంగా ఎంతో బాధకు లోనైన ఆ యొక్క వ్రజవాసులని, వారి ఆవులని అందరినీ రక్షించడానికి కృష్ణుడు, అలాగే ఆ యొక్క ఇంద్రుడి యొక్క అహంకారాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ఆయన గోవర్ధన పర్వతాన్ని ఆయన తన ఎడమ చేతితో వెతుతాడనమాట. సో ఎత్తి ఇలా అందరినీ రక్షిస్తాడు 7 రోజుల పాటు. అప్పుడు ఆయన వయస్సు కూడా 7 సంవత్సరాలంట. సో ఈ విధంగా తన భక్త వాత్సల్యాన్ని కృష్ణుడు చూపిస్తాడు, ఆయన కరుణను కురిపిస్తాడు అందరు వ్రజవాసుల పైన. సో ఇక్కడ మనకు తాత్పర్యంలో ఇచ్చారనమాట. దీని ద్వారా మరి గోవర్ధన లీల ద్వారా మనకి కృష్ణుడు ఏం నేర్పిస్తున్నాడు అంటే, రెండు ముఖ్య కారణం. ఒకటి ఏంటంటే ఆ ఇంద్రుదేవుడికి అహంకారం పెరిగిపోయినప్పుడు అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి కృష్ణుడు ఈ యొక్క లీలను చేశాడు. అంతేకాకుండా ఇంకొక శిక్షణ మనకు కూడా ఉంది భక్తులందరికీ, అది కూడా చెప్తాము. సో ముందు ఈ అహంకారాన్ని ఎందుకు మరి ముక్కలు ముక్కలు చేయడానికి కారణం కృష్ణుడు ఎందుకు చేయాలి అంటే, మామూలుగా అహంకారం అనేది ఎవరికైనా ఉంటుంది కొంచెం, అవునా, బద్ధజీవులు అన్నాగా సాధారణ మనుషులకి అహంకారం అనేది ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైతే అసురులు, దానవులు, నాస్తికులు ఇలాంటి వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అహంకారం, భగవంతుడి పట్ల అసూయ అహంకారం ఇంకా ఎక్కువ. సో వారందరికీ ఉన్నది సరే, బద్ధజీవులకు ఉంది, సాధారణ మనుషులకు ఉంది, అసురులకు ఉంది, దానవులకు ఉంది, నాస్తులకు ఉంది, వాళ్ళందరికీ అహంకారం ఉంది సరే. కానీ ఎప్పుడైతే దేవతలు, ఈ దేవతలు అనే వారందరూ సత్వగుణంలో ఎక్కువగా సత్వగుణం చేత ప్రభావితమై ఉంటారన్నమాట. కానీ అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా మోస్ట్లీ సత్వగుణంలో ఉన్నా కానీ ఇలా ఒక్కొక్కసారి ఇలా రజోగుణం యా తమోగుణం ద్వారా ఎప్పుడైనా ప్రభావితమై, ఎందుకంటే అహంకారం అనేది సత్వగుణంలో ఉండేవారికి సత్వగుణం చేత ప్రభావితమై ఉన్నప్పుడు అహంకారానికి వారు గురికారు. సో ఈ యొక్క దేవతలు అనేవారు సత్వగుణంతో పనిచేయాలి కనుక అప్పుడు అహంకారం అనేది పెరిగిపోయిందంటే వారి సత్వగుణంలో ఉండట్లేదనే విషయాన్ని కృష్ణుడు గ్రహించి, మరి వారికి ఇచ్చిన బాధ్యతను వారు సరిగ్గా నెరవేర్చలేరనే విషయాన్ని గ్రహించి, ఇప్పుడు మరి ఇంకా భక్తి కూడా సరిగ్గా చేసుకోలేడు ఈ ఇంద్రదేవుడు అనే విషయాన్ని గ్రహించి, ఎలాగైనా సరే ఎలాగైతే ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడు అంటే తన కొడుకు ఎప్పుడైనా తప్పు చేస్తే ఎలాగైతే ఒక తండ్రి దండించి మందలించి మళ్ళీ తప్పుదారి పడితే సరైన దారికి తీసుకొస్తాడో, అలాగే కృష్ణుడు కూడా ఈ దేవతలు ఆయననే నియుక్తించాడు నువ్వు ఈ పని చెయ్యి అని వారికి ఒక శక్తి సామర్థ్యం స్థానం పొజిషన్ అంత పవర్ అంత శక్తి ప్రసాదించితే ఇప్పుడు మరి వారు దాన్ని దుర్వినియోగం చేయడం వలన, లేకపోతే తప్పుదారి పడటం వలన, లేకపోతే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల వల్ల ఎంతో అహంకారం తలకెక్కిపోయిందనుకోండి, అప్పుడు కృష్ణుడు చూసి వీరి బాగు కోసం, ఇక్కడ ఇంద్రదేవుడి యొక్క బాగు కోసం సరైన దారిలో తీసుకురావడానికి, మళ్ళీ సత్వగుణంలో అతన్ని స్థాపించేయడానికి కృష్ణుడు తన అహంకారాన్ని అంటే ఈ యొక్క ఇంద్రదేవుడి యొక్క అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేయాలనేసి నిర్ణయించుకున్నాడు అన్నమాట. సో అలాగని ఇక్కడ కూడా ఇంకొక శిక్షణ ఏంటంటే, మన కృష్ణుడు ఒక లీల చేస్తే దానికి 100 కారణాలు, అందులోంచి 100 అనంతమైన శిక్షణలు మనకు నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం 2 ప్రాధాన్యంగా చూస్తున్నాం, ఇక్కడ మనకు రాసినవి తాత్పర్యంలో మరియు మన భాగవతంలో కూడా. ఏంటంటే ఇంకొకటి, మరి ఇక్కడ ఎవరైతే భక్తులు ఎప్పుడైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారో, భగవంతుడిగా పూజిస్తున్నారో ఆయన కృష్ణుడు భక్తులో, మరి వారికి మళ్ళీ దేవతల ఆరాధన చేయడం అవసరం లేదు, మళ్ళీ వేరే వేరే దేవీ దేవతల ఆరాధన చేయడం అవసరం లేదు అనే విషయాన్ని కృష్ణుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ వ్రజవాసులు వాళ్ళందరూ కృష్ణుడు భక్తులు, భక్తులే కాదు నిత్య సిద్ధ భక్తులు అంటే వాళ్ళు ఎల్లప్పుడు వాళ్ళు వ్రజకులం అంటే పైన గోలోక బృందం నుంచి ఆయనతో పాటు కిందికి దిగొచ్చారు కొంతమంది. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నవారు కూడా వారు కూడా అందరూ భగవంతుడు కృష్ణుడు భక్తులు. సో వీళ్ళందరూ నా భక్తులు, నన్ను ఇంతగా ప్రేమిస్తారు, నన్ను ఇంతగా ఆరాధిస్తున్నారు, మళ్ళీ వీళ్ళందరూ ఆ ఇంద్రుణ్ణి పూజించవలసిన అవసరం వీళ్ళకి లేదు అలా అని కూడా ఒక శిక్షణ మనకి ఇస్తున్నాడు అన్నమాట. సో మరి వైదిక గ్రంథాల్లో శాస్త్రాల్లో మరి దేవీ దేవతలను ఆరాధించుకోవడానికి పద్ధతులు, ఆ పూజా పద్ధతులు, విధానాలు మరి ఎందుకు ఇచ్చారు అంటే, అది ఎవరి కోసం అంటే అది కర్మకాండ విధానం. ఎవరి కోసం అంటే మనం భగవద్గీతలో చర్చించుకున్నట్టుగా ఇక్కడ ప్రభుపాద గారు రాస్తున్నారు, అది ఎవరైతే అందరికన్నా ఇంకా అధమ స్థాయిలో ఉన్నారు అంటే పశువు స్థాయిలో జీవిస్తున్నారు మనుషులు, వారికి ఒరే భగవంతుడు, వాళ్ళు ఎవరైతే భగవంతుడిని ఆరాధించుకోవట్లేదు అలాంటి వారికి, అరే వాళ్ళు కనీసం భగవంతుడిని ఎలాగో వాళ్ళు ఆరాధించుకోవట్లేదు, భక్తి చేసుకోవట్లేదు, మీ పైన ఎవరో ఒకరు ఉన్నారు, మీకు వాన కురిపించేది ఇంద్రదేవుడు ఉన్నాడు, మీకు పొద్దున్నే మీకు లైట్ ఎండ ఇచ్చేదంతా ఆ సూర్యదేవుడు ఉన్నాడు, సూర్యదేవుడు ఉన్నాడు, వాళ్ళని ఆరాధించుకోండి, మీకు ఎన్నో లాభాలు వస్తాయి. సో దానికి ఒక పూజా విధానం ఉంది అని ఎలాగైనా సరే వాళ్ళని ఒక మీరు సరైన కర్మలు చేసుకొని సరిగ్గా వాళ్ళని ఒక కర్మకాండ విధానంగా ఆరాధించుకుంటే మీకు కొన్ని లాభాలు వస్తాయని వాళ్ళకి వాళ్ళని ఎలాగైనా సరే అధమ స్థాయి నుంచి కొంచెం పైకెత్తడానికి అనమాట. సో అలా అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే ఈ దేవత ఆరాధన అనేది ఇండైరెక్ట్గా నన్నీ ఆరాధించుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన శక్తి సామర్థ్యం అంతా వాళ్ళు మీకు ఇచ్చే వరాలు కూడా అన్ని భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు మీకు వరాలు, అవునా? అందుకనే కృష్ణుడు అంటాడు ఇండైరెక్ట్గా నన్నే ఆరాధించుకుంటున్నారు. సో ఎవరైతే డైరెక్ట్గా కృష్ణుడిని ఆల్రెడీ ఆరాధించుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా మనం కృష్ణుడికి భక్తి చేసుకుంటున్నప్పుడు మళ్ళీ పరోక్షంగా కృష్ణుడికి భక్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైతే కృష్ణుడికి అసలు భక్తే చేసుకోవట్లేదో వారికి అది సరే మంచి పద్ధతి, వాళ్ళకి అది వాళ్ళని మనం ఎంకరేజ్ చేయవచ్చు. కానీ ఎవరైతే కృష్ణుని ఆల్రెడీ మనం ఆరాధించుకుంటాం వాళ్ళకి అవసరం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. అదే కృష్ణుడు కూడా భాగవతంలో ఈ యొక్క లీలలో తెలియచేస్తాడు. సో మనం మరియు ఇంకొక ఈ ప్రతి లీలలో ఇంకోటి సిద్ధపరిచేది ఏంటంటే కృష్ణుడు భగవంతుడు అని. అలా 7 ఏళ్ల వయసులో కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడు. అది సాధారణమైన విషయం కాదు, ఒక మనిషి ఎత్తే పరిశక్తే లేదు, ఒక సాధారణ మనిషి ఎత్తగలడు ఎవరైనా గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కూడా కాకుండా 7 రోజులు. సో దీని ద్వారా కూడా మనం అర్థమయ్యేది ఏంటంటే కృష్ణుడు ఆ బాలకుడు సామాన్య బాలకుడు కాదు, భగవంతుడు అని. మరి ఈ లీల ఎలా జరిగిందనే విషయాన్ని మనం కొంచెం ఇప్పుడు మిగతా ఉండే నెక్స్ట్ 20 నిమిషాల్లో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. పెద్ద లీల కానీ సంక్షిప్తంగానే ప్రయత్నిద్దాం, ముఖ్యాంశాలు ముఖ్యమైన విషయాలు చర్చించుకుందామంట. సో మరి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ లీల వచ్చేసి ముందుగా ఇక్కడ నంద మహారాజు ఏం జరుగుతుందంటే అన్ని రకాల ఆయోజనాలు చేస్తున్నాడనమాట. ఈ యొక్క ఇంద్ర పూజ కోసం కావాల్సిన సామాగ్రిని సేకరిస్తున్నాడు. బ్రాహ్మణుల్ని పిలిచారు, ఎవరైతే వేదిక మంత్రాలని పాటిస్తారో యజ్ఞం చేస్తారో ఇంట్లో అందరి ఇంట్లో అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎన్నో రకరకాల వంటకాలు తయారు చేస్తున్నారు పూజ కోసం, నైవేద్యం కోసం. ఇంకా ఈ హడావిడంతా చూసి ఏదో పెద్ద పండగ జరుగుతుంది, ఏదో పెద్ద పూజ ఎక్కడ జరుగుతున్నట్టుంది, ఏదో పెద్ద యజ్ఞం జరగబోతున్నట్టుంది, అది ఎవరి కోసం, ఎందుకోసం, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అనేసి అన్నీ ప్రశ్నలు. ఇప్పుడు కృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు అడిగిన విధంగా తన తల్లిదండ్రులకి ఇప్పుడు నందమహారాజు అడుగుతాడనమాట. నందబాబా ఏంటి మరి ఇది, మీరు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద హడావిడి చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎన్నో సామాగ్రి తీసుకొస్తున్నారు, ఎన్నో వంటకాలు చేస్తున్నారు, బ్రాహ్మణులు వచ్చేసారు వాళ్ళు యజ్ఞంకి తయారు చేస్తున్నారు, మరి ఎవరికైనా పూజ జరుగుతుందా, ఎవరికి పూజ చేస్తున్నారు, ఇంత పెద్ద అనుష్ఠానం, ఇంత పెద్ద పూజ, ఇంత పెద్ద పండగ, ఉత్సవం ఎవరి కోసం, ఎవరిని సంతృప్తిపరచడం కోసం, మాకు దయచేసి చెప్పండి. ఎందుకంటే మనం ఏవి అనుష్ఠానాలు చేసినా, ఏవి పూజలు చేసినా మరి శాస్త్రాల ఆధారంగా ఉండాలి కదా, మనకు తోచినట్లుగా చేయకూడదు, మనమే చేస్తున్నామా, ఇంకెవరైనా చేస్తున్నారా, లేకపోతే అది మనం చేసేది సరిగ్గానే ఉందా, దీనివల్ల ఏం లాభం వస్తుందో మీకు తెలుసా, మీకు తెలిస్తే మాకు ఆ విషయాలన్నీ చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది తప్పకుండా అని ఇలా ఈ ప్రశ్నలు కోరికలు అడిగితే సరే ఒక పిల్లవాడు ఎలాగైతే తండ్రిని అడుగుతాడో చిన్నపిల్లవాడు ఉత్సాహంతో ఉత్సుకతతో తెలుసుకోవాలని ఎన్నో విషయాలు ప్రశ్నలు డౌట్స్. సో నందమహారాజు కూడా ఇలా ఎప్పుడైనా చిన్నపిల్లలు ప్రశ్నలు అడిగితే సరైన సమాధానాలు ఇవ్వాలన్నమాట పెద్దలు. ఇక్కడ నుంచి కూడా నేర్చుకుంటాం నందమహారాజు ఇలా మంచిగా నచ్చ చెప్తాడు, ఎందుకు చేస్తున్నాం మనం అనుష్ఠానం. అంతేకాని చాలాసార్లు ఎప్పుడైనా పిల్లలు ప్రశ్నలు అడిగితే నాన్న ఇది ఎందుకు చేస్తున్నారు, అమ్మ ఇది ఎందుకు చేస్తున్నారు, ఏ నువ్వు నోరు మూసుకోనుండు, అక్కడ పడుండు, నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు అని మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వాలి, అప్పుడు వాళ్ళని వాళ్ళలో ఉన్న సరైన బ్రెయిన్ సరిగ్గా గ్రో అవుతుంది అప్పుడు, అది మంచిది. ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లలు అంటే వాళ్ళకి మీరు సమాధానం సరైన సమాధానాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధానంగా చెప్పాలన్నమాట. అది బాధ్యత తల్లిదండ్రులది కానీ పెద్దలది కానీ. సో నందమహారాజు ఇక్కడ నేర్పిస్తున్నాడు అనమాట, అంటే చెప్తున్నాడు అనమాట, ఇది మనం చేసే అనుష్ఠానము ఇంద్రదేవుడి కోసం, ఇంద్ర పూజకు మనము ఇక్కడ తయారు చేస్తున్నాము. మరి ఇంద్ర పూజ ఎందుకు చేస్తున్నాము అంటే ఇంద్రుడి వల్లే మనకి వానలు వస్తున్నాయి, ఆ ఇంద్రుడు మనకు వర్షం కురిపిస్తే ఆ వర్షాల వల్లనే పంటలు పండుతున్నాయి, ధాన్యాలు మనకు లభిస్తున్నాయి. మనం తింటున్నాం దాన్ని, ఆ ధాన్యాలనే వండుకొని. మరి అలాగే ఆ వర్షాలు పడ్డే గడ్డి గడ్డి చెట్లు పూలు పండ్లు అన్నీ వస్తున్నాయి, కాస్తున్నాయి. మన ఆవులన్నీ కూడా ఆ గడ్డి మేసే కదా మాకు ఎంతో పాలు ఇస్తున్నాయి. ఆ పాల ద్వారా మనం ఎన్నో రకరకాల వ్యంజనాలు చేస్తున్నాము. అంతేకాకుండా యజ్ఞంలో కావాల్సిన నెయ్యి ఇంకా వగేరే చాలా విషయాలు అంటే చాలా పదార్థాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో మన బ్రాహ్మణులకి ఈ ఆవులకి కూడా ఎంతో ఉపయోగకరం, వాళ్ళందరికీ కూడా ఎంతో సమృద్ధి. ఇదంతా సమృద్ధికి కారణం ఈ వర్షాలు. ఈ వర్షాలు కురిపించేదేవరు? ఆ ఇంద్రదేవుడు. సో అందుకనే ఆయన ద్వారా మనకు వచ్చిన ఈ సమృద్ధిని, దాని ద్వారా ఆయనకి పూజను అర్పించుకొని దీని ద్వారా మనం ఆయన్ని సంతృప్తిపరిచి ఆయనకు నైవేద్యంగా అర్పించిన ఆ ప్రసాదాన్ని మనమందరం స్వీకరిస్తే దాని ద్వారా మనందరికీ అర్థ ధర్మ అర్థ కామ ఇవన్నీ విషయాల్లో ఎంతో ఉన్నతి మనం సాధిస్తాము. అందరం ఎంతో సంతృప్తికరంగా ఉంటాము. ఆ ఇంద్రదేవుడు కూడా సంతృప్తి పడితే ఇంకా మనకు అలా మన పైన కృప అలా చూపిస్తూ ఉంటే మనకు కూడా సరైన సమయానికి సరైన విధిగా వర్షాలు వచ్చి ఇంకా మన సమృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది మనమే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు, నేను ఒక్కడనే చేయట్లేదు. ప్రతి ఒక్కరూ ఇంద్రపూజను చేస్తారు, ఇది మనకు పరంపరలో వస్తుంది, శాస్త్రయుక్తంగా మేము చేస్తున్నాము అన్ని విషయాలు చెప్పేస్తాడనమాట కృష్ణుడికి. సో కృష్ణుడు మొత్తం వినేసి ఇప్పుడు రకరకాల సిద్ధాంతాలు చెప్తారు కృష్ణుడు. కర్మ మీమాంస సిద్ధాంతాన్ని వర్ణిస్తారు, అది మనం ఇప్పుడు డీప్గా మనం ప్రతి శ్లోకం చర్చించుకోము, అంత సమయం లేదు మనకి. కానీ మనము ముఖ్యంగా కృష్ణుడు చెప్పే ముఖ్యమైన ఆర్గ్యుమెంట్స్ మనం చూస్తామన్నమాట. సో కృష్ణుడు అంటారనమాట, చూడు నాన్న, మీరు చేస్తున్నారు ఇంద్రపూజ, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి, కర్మ. మనం చాలా కష్టపడి పరిశ్రమ చేస్తున్నాం, అవునా? మనం పరిశ్రమ చేస్తున్నాం కాబట్టి, మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి దాని అనుసారంగా మనకి కావాల్సి రావాల్సిన సుఖం లాభం అనేది దుఃఖం అనేది మనకు మన కర్మానుసారంగా మనకు వస్తుంది, లభిస్తుంది. దానికోసం మీరు ఎవరినో పూజించవలసిన అవసరం లేదు, అవునా? ఇదంతా మనకి అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంద్రుడిని, ఒక విషయం అర్థం చేసుకోండి, ఇంద్రుడిని ఇక్కడ రాశారు మనకి, ఇంద్రుడికి అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి వీళ్ళందరికీ ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారన్నమాట కృష్ణుడు. సో మనము పరిశ్రమ చేస్తున్నాం కనుక మనకు ఫలితం రావాల్సిందే, కనుక మనకు ఫలితం వస్తుంది, అవునా? మరి మీరు ఇంద్రుడు అంటున్నారు, ఆయన కర్తవ్యం ఆయన చేస్తున్నాడు, ఆయన పని చేయాలి, అది చేయాలి, చేయాల్సిన పరిమి ఆయన చేస్తున్నాడు, అది ఆయన కర్తవ్యం వర్షాలు కురిపించడం. మళ్ళీ వర్షాలు ఎలా కురుస్తున్నాయి అనుకుంటున్నారు, అది మూడు గుణాల ప్రభావితం, మూడు గుణాలు నడిపిస్తున్నాయి ప్రకృతిని, అవునా? అందులో రజోగుణం యొక్క ప్రభావితం ద్వారా ఈ యొక్క మేఘాలన్నీ ఆ రజోగుణ ప్రభావం వలన ఈ వర్షాన్ని కురిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి వర్షాలని వస్తున్నాయి. సో మనకి పంటలు పండుతున్నాయి, గడ్డి మొలుస్తుంది, దాన్ని మన ఆవులు తింటున్నాయి. సో మనకి సమృద్ధి అనేది వర్షాల కారణంగా వస్తున్నా, వర్షాలు కురిపించడానికి అది రజోగుణం ప్రభావం వలన ఆ మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి. అదేదో మన పంటల మన అవసరం ఉన్న చోటు మాత్రమే ఆ వర్షాలు ఏం కురిపించట్లేదు మన కోసం. ఆ వర్షం అనేది ప్రతి చోట పడుతుంది, ప్రతి భూమి మీద పడుతుంది, మన భూమి మీదే కాదు, ఆ చెట్టు మీద కూడా వర్షం పడుతుంది, ఆ నీటి మీద కూడా వర్షం పడుతుంది, సముద్రం మీద కూడా వర్షం పడుతుంది, పుట్ట మీద కూడా వర్షం పడుతుంది, కొండ మీద కూడా వర్షం పడుతుంది, రాతి మీద కూడా వర్షం పడుతుంది. ఓన్లీ మన పంట పొలాల మీదనే అక్కడే వర్షం పడట్లేదు. సో వర్షం అనేది ప్రతి చోట పడుతుంది. సో మన కోసమే స్పెషల్గా వర్షం పడట్లేదు. సో కనుక మనం దానికోసం అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనం చూసేది ఏంటంటే ముఖ్యంగా మనకు సమృద్ధి ఎందువలన వచ్చిందంటే, ఇప్పుడు మీరు చూడండి గోవర్ధనం ఉంది, గోవర్ధన పర్వతం, అవునా? సో ఈ యొక్క మన ఆవులు రోజు ఈ గోవర్ధన పర్వతం చుట్టూ పైన మేయడానికి వెళ్తాయి, ఆ గడ్డి అక్కడ ఉన్న చెట్లని మేస్తాయి, అక్కడ గోవర్ధన పర్వతం నుంచి ఎన్నో రకరకాల పళ్ళు మనకి ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు వస్తాయి, దొరుకుతున్నాయి. మన ఆవులు ఎంతో సంతోషంగా అక్కడ అంతా మేస్తున్నాయి, దాని ద్వారా మనకు ఎంతో పాలు వస్తున్నాయి, దాని ద్వారా ఎన్నో పదార్థాలు వస్తున్నాయి, నెయ్యి వస్తుంది, ఇంకా పెరుగు వస్తుంది, ఇంకా ఎన్నో రకాల పదార్థాలు తయారు చేసుకుంటాం, అవునా? దీని ద్వారా ఆ పదార్థాల ద్వారా మన బ్రాహ్మణులు ఎన్నో రకాల యజ్ఞాలు ఇంకా ఎన్నో రకాల మంత్రాలు చదువుతున్నారు. వాళ్ళు చేసే వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క యజ్ఞాల ద్వారా మరియు ఈ యొక్క బ్రాహ్మణుల ద్వారా, ఈ ఆవుల ద్వారా, ఈ గోవర్ధనం ద్వారా మనకు సమృద్ధి అనేది లభిస్తుంది. ఇంకా మన కష్టం, అవునా? సో ఇక్కడ మనకి సమృద్ధి ముఖ్యంగా మనము చూస్తే గోవర్ధన పర్వతం మరియు ఈ యొక్క ఆవులు మరియు ఇంకా బ్రాహ్మణులు వీళ్ళు మనకు కారణం సమృద్ధికి. కనుక ఆ ఇంద్రదేవుడికి పూజ చేయవలసిన అవసరం మనకి లేదు. దానికన్నా మీరు ఏవైతే సామాగ్రి అన్ని ఏకత్రం చేశారు కదా, ఎంతో పెద్ద ఆయోజన చేశారు, ఎన్నో రకరకాల వంటకాలు చేశారు, ఇంకా బ్రాహ్మణులు ఎలాగో వచ్చేసారు, యజ్ఞం కోసం కావాల్సిన తయారీ కూడా చేసేసారు, పూజ కోసం చేయాల్సిన కావాల్సిన సామాగ్రి కూడా మీరు తెచ్చేసుకున్నారు. కనుక ఇప్పుడు ఇవన్నీ సామాగ్రి ఏదైతే మీరు సమకూర్చారో, మరి ఏవైతే వంటకాలు చేశారో నైవేద్యం కోసం, అలాగే బ్రాహ్మణులు ఏ యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యారో, అవన్నీ మనము ఈ గోవర్ధన పూజ చేద్దామంట, ఈ గోవర్ధనుడికి అర్పిద్దామంట. దాని తర్వాత మనము ఇక ఈ యొక్క పెద్ద పండగను ఎలా జరుపుకుందామంటే, మనమందరం మంచి బట్టలు మంచి దుస్తులు మంచి అలంకరణ చేసుకొని గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి మన ఆవుల్ని బ్రాహ్మణులు అందరూ కలిసి అక్కడ వెళ్దాము, గోవర్ధనకి పూజ చేద్దాము, అన్ని నైవేద్యం పెడదాం గోవర్ధనకి. ఇంకా దాని తర్వాత మన ఆవులందరికీ ఆవులన్నిటికీ బాగా మంచిగా కావాల్సినంత గడ్డి తినిపించడం, ఆవుల్ని పూజించడం, దాని తర్వాత బ్రాహ్మణుల్ని వాళ్ళు యజ్ఞం చేసిన తర్వాత వాళ్ళకి మంచి దక్షిణ ఇవ్వడం, ఆవుల్ని ఇంకా రకరకాల ధాన్యాల్ని వాళ్లకు దక్షిణగా ఇవ్వడం, దీని ద్వారా బ్రాహ్మణుల్ని సంతృప్తిపరిచి దాని తర్వాత ఆవుల్ని మంచిగా గడ్డి మేయించి సంతృప్తిపరిచి అలా గోవర్ధనుడికి మనం నైవేద్యం అర్పించి గోవర్ధన పూజ చేసి గోవర్ధనుడిని సంతృప్తిపరిచామనుకోండి, దాని తర్వాత ఈ గోవర్ధన చుట్టూ మనం పరిక్రమ చేయాలి. అందరము ఆవులతో పాటు మన అందరూ అందరిని తీసుకొని గ్రంజవాసులం అందరము ఈ గోవర్ధన చుట్టూ పరిక్రమ చేశామనుకోండి, అప్పుడు గోవర్ధనుడు కూడా మనకి సంతృప్తి చెందుతాడు. సో దీని ద్వారా మనకి సమృద్ధి ఇంకా బాగా పెరుగుతుంది. ఇది అసలైన పద్ధతి చేయడానికి. సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది ఉచితం అనేసి కృష్ణుడు వాళ్ళందరికీ సలహా ఇస్తాడు, ఆదేశం ఇస్తాడు. ఇప్పుడు ఎన్నో కారణాలు చెప్తాడు కృష్ణుడు ఎందుకని చేయాలనేసి, కానీ ముఖ్యమైనది ఏంటంటే అక్కడ వ్రజవాసులకి కృష్ణుడు ఎన్ని కారణాలు చెప్పినా వాళ్ళు అన్నీ విన్నా కానీ వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ. కృష్ణుడు ఏదంటే వాళ్ళు అదే సరే అంటారు, కృష్ణుడు ఏది కావాలనుకుంటే అదే చేస్తారనమాట, అది వాళ్ళ ప్రేమ అలాంటిది. సో వ్రజవాసులు కృష్ణుడు అన్నాడు ఇది చేద్దాము అని ఇంకా అదే చేయాలంతే. సో ఆ విధంగా వాళ్ళు ప్రేమతో వాళ్ళందరూ ఉత్సాహంగా సరే కృష్ణుడు ఏదంటే అదే చేద్దామనేసి అందరు రెడీ అయిపోతారనమాట. ఇంకా రెడీ అయిపోయి సరే అనేసి గోవర్ధనికి పూజ చేస్తారు, ఆవులకి మంచి గడ్డి మేయిస్తారు, దాని తర్వాత అంటే మంచి మంచి పదార్థాలు వేయించి పూజ చేస్తారు, ఆవుకు కూడా గోవర్ధనకు కూడా పూజ చేస్తారు, మరియు బ్రాహ్మణులకు కూడా వాళ్ళు చేసిన యజ్ఞాలకి వాళ్ళకు దక్షిణ మరియు ధాన్యాలు మరియు బంగారం మరియు ఆవుల్ని దానం చేస్తారు. ఇవన్నీ చేసి పెద్ద ఉత్సవం చేస్తారు. దాని తర్వాత పరిక్రమ కూడా అందరూ చేస్తారంట, ఆవుల్ని ముందర పెట్టుకుని అందరూ, ఇంకా లేడీస్ అదే స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ బులక్ కార్ట్స్ ఎడ్ల బండిల మీద వాళ్ళు కూడా గోవర్ధన పరిక్రమ చేస్తారంట. సో ఈ విధంగా పరిక్రమ చేస్తారంట, గోవర్ధన పరిక్రమ. ఈరోజు కూడా ఇప్పుడు కృష్ణుడు ఇది స్వయంగా స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు అన్ని వేదాల్లో వేదాలని రచించింది ఆయనే, అవునా? వేదైస్ అన్ని వేదాలను ఆయనే రచించాడు, అన్ని శిక్షణలు ఆయన ఇచ్చింది. సో కృష్ణుడు స్వయంగా ఈ గోవర్ధన పూజని, గోవర్ధనని ఆవుల్ని బ్రాహ్మణుల్ని ఎలా మనము సంరక్షించాలి పూజించాలి అనేసి స్వయంగా మనకు నేర్పిస్తున్నారనమాట ఇక్కడ ఈ యొక్క లీలలో. కృష్ణుడు అంటాం కదా మనము, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్యతాయ చ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దానికి ఈ లీల ద్వారా కృష్ణుడు దాన్ని ఆ యొక్క అర్థాన్ని మనకి అర్థం చేపిస్తున్నాడు అనమాట, ఆ యొక్క శ్లోకం యొక్క అర్థాన్ని. ఎలా తను స్వయంగా గోవుల్ని బ్రాహ్మణుల్ని ఆరాధిస్తాడు సంరక్షిస్తాడు, దాని ఎంత ప్రియం ఆయనకి, ఎంతో ప్రియమని. అలాగే గోవర్ధన పర్వతం కూడా. ఇప్పుడు వీరు ఇలా పరిక్రమ చేస్తారు, గోవర్ధనుడికి ఎప్పుడైతే నైవేద్యం ఇచ్చేస్తారో పూజ అంతా అయిపోతుంది, అప్పుడు గోవర్ధనుడు ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే కృష్ణుడే ఇంకొక అవతారం తీసుకుంటాడు, ఎక్స్పాండ్ అవుతారు, ఆ గోవర్ధనలో ప్రవేశిస్తాడు, గోవర్ధన పర్వతంలో ప్రవేశించి పెద్ద రూపం గోవర్ధన రూపంలో ధరించి ఆ నైవేద్యాలన్నీ తినేస్తాడనమాట. తినేసి అనియోరు అంటాడు, ఇంకా కావాలి. అప్పుడు వాళ్ళు ఇంకా నైవేద్యాలు అక్కడ ఉన్న పక్కన ఊరు పేరు అనియోరు. ఇప్పుడు వెళ్ళినా కానీ మీరు చూస్తే ఆ అనియోరు ఊరు నుంచి, ఎందుకంటే ఇంకా కావాలి అని అడిగితే ఆ పక్కన ఉన్న ఊరు నుంచి అన్ని తీసుకొస్తారు, ఇంకా నైవేద్యం పెడతారనమాట. సో ఆ విధంగా గోవర్ధన గోవర్ధనుని సంతృప్తిపరుస్తాడు, గోవర్ధనుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. సో ఆ విధంగా కృష్ణుడు గోవర్ధన పర్వతంలో వెళ్ళి నేను గోవర్ధనం అభిన్నం అని కూడా మనకి ఒక విషయాన్ని రుజువు చేసి చూపిస్తాడు. గోవర్ధనుడు ఆయన గొప్ప భక్తుడు, కృష్ణుడు గొప్ప భక్తుడు, ఆయన సపరేట్ స్టోరీ ఉంది. సో ఎలా అక్కడికి వచ్చాడనేది. సో గోవర్ధనుడు పెద్ద భక్తుడు, శుద్ధ భక్తుడు. ఇప్పుడు కృష్ణుడు ఆయన పర్వతం రూపంలో ప్రవేశించి కూడా ఇప్పుడు నేను గోవర్ధన అభిన్నం అని కూడా ఒక విధంగా మనకు చెప్పారనమాట. అందుకనే మన భక్తులందరూ కూడా గోవర్ధనను కూడా పూజిస్తారు కృష్ణుడికి అభిన్నంగా. ఇంకా గోవర్ధన పర్వతంలో ఉన్న రాళ్ళు ఏమైనా మీకు అక్కడ ఉంటే కూడా అది మనము కృష్ణుడి విగ్రహంతో సమానంగా మనము పూజించాలి ఒకవేళ మన దగ్గర అది ఉంటే మాత్రం. కానీ అందుకనే జాగ్రత్త, ఒకవేళ అక్కడ నుంచి మామూలుగా మన వాళ్ళు మనకి చెప్తామన్నమాట, మామూలు భక్తులకి మీరు తీసుకొని రాకండి అక్కడ నుంచి గోవర్ధన పర్వతం నుంచి రాళ్ళు కానీ ఇవన్నీ, ఎందుకంటే అవి కృష్ణుడితో సమానం. దాన్ని మీరు తీసుకొస్తే ఏంటికి మరి కృష్ణుడిలాగా భగవంతుడిని ఆరాధించినట్టు ఆరాధించాలి, మరి తప్పకుండా విగ్రహం ఆరాధన చేయాలి దానికి అలా. అందుకనే సో మనము చూస్తాము ఇప్పుడు కూడా ఈరోజు కూడా ప్రతి సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం గోవర్ధన పూజ రోజు ఎలాగో పరిక్రమ చేస్తారు. అంతేకాకుండా ఎల్లప్పుడు భక్తులు వెళ్ళినప్పుడల్లా బృందావన గోవర్ధనకి వెళ్ళినప్పుడల్లా పరిక్రమ చేస్తారు, ఎందుకంటే కృష్ణుడు దాన్ని స్టార్ట్ చేశాడు, కృష్ణుడికి అది ప్రియం. సో ఈ విధంగా కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ మొత్తం విధివేదాన్ని చెప్తాడు ఎలా చేయాలని, చేసేస్తారు అంత ఆనందంగా, మొత్తం ఫెస్టివల్ ఉత్సాహంగా అనుష్ఠానం అంతా జరుగుతుంది, అంతా ముగిసిపోయింది, అంతా ఆనందంగా ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా కోపం వచ్చేసింది, ఎవరది, ఇంద్రదేవుడికి. ఇంద్రదేవుడు మాత్రం ఇదంతా అనుష్ఠాసని చూసి ఆయనకి ఇంకా కోపం తలకెక్కిపోయింది అన్నమాట. ఎంత కోపం అయిపోయాడంటే ఇంకా దాని తర్వాత సంవర్తక మేఘాల్ని పిలుస్తాడనమాట. సంవర్తకని పిలిచి చెప్తాడు నువ్వు, అది మామూలుగా సంవర్తక వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మొత్తం సృష్టిని అంటే వినాశం చేయాలో, ముంచేసేయాలో నీళ్ళలో, సంహారం సమయంలో ఈ సంవర్తక మేఘాల్ని పిలిచి అవి వానలు కురిపిస్తాయన్నమాట. అలా ఇంకా అవి వానలు కురిపించాయంటే ఇప్పుడు వినాశనం జరగబోతుందని. సో వారిని పిలిచి సంవర్తకని కోపంతో వారికి చెప్తారనమాట, వీళ్ళందరూ ఇక్కడ ఈ వ్రజమండలంలో, మథురా మండలంలో, బృందావనంలో ఒక చిన్న బాలుడి యొక్క మాటలను విని ఈ వ్రజవాసులందరూ ఎంతో సమృద్ధితో, వాళ్ళ అహంకారం ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళు మర్చిపోయారు ఆ సమృద్ధికి కారణం ఎవరు అని, అది నేనేనని. మరి అంతేకాకుండా నాకు పూజ చేయకుండా నా కోసం ఆయోజన చేసిన అన్ని యజ్ఞ సామాగ్రి వంటకాలను వారు ఈ గోవర్ధన పూజను చేసి గోవర్ధనుడు కనిపిస్తారా, అది ఒక చిన్న పిల్లవాడి మాటలు విని వీరు ఎంత పెద్ద పొరపాటు చేశారో, వీళ్ళ అహంకారం ఎంత పెరిగిపోయిందో వీరికి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు సరైన బుద్ధి చెప్పడానికి వీళ్ళ సమృద్ధిని మొత్తం నాశనం చేసేసేయాలి, ఆ విధంగా నువ్వు వర్షం కురిపించు, ఆ మొత్తం బృందావన స్థలం అంతా నీటిలో మునిగి ధ్వంసం అయిపోవాలి, వాళ్ళందరికీ బాగా బాధ కలగాలి, కష్టం కలిగేలా వర్షం కురిపించు, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది, నేను ఎవరో తెలుస్తుంది అన్నారు. అలా అని సంవర్తకని పంపిస్తే ఇంకా సంవర్తకం పెద్ద పెద్ద పిల్లర్స్, పెద్ద పెద్ద వర్షము ఎలాగంటే స్తంభాల్లాగా వర్షం పడుతుందన్నమాట. అంటే ఏదో ఒక చినుకుల్లాగా కాకుండా పెద్ద పెద్ద వర్షాలు, ఒక స్తంభాలు పడ్డట్టు వర్షాలు అంత పెద్ద పెద్ద వాటర్ అంత పెద్దగా పడుతుందన్నమాట. ఇంకా అలాగే ఇంద్రుడు ఇంకా అక్కడ ఉన్న కొన్ని 7 రకాల ఎంతో విపరీతమైన గాలులు అన్నమాట. ఆ గాలి దేవతలను కూడా పిలిచి గాలుల్ని కూడా అంటే చాలా గాలి, పెద్ద వాన, పెద్ద గాలి అన్నమాట, అన్నీ కొట్టుకుపోతున్నాయి, ఇంకా అన్నీ మునిగిపోతున్నాయి. కాసేపట్లోనే మొత్తం బృందావనం అంతా నీటితో మునిగిపోయిందనమాట. అంటే మీకు చెప్పారు ఇక్కడ ల్యాండ్ కనిపించట్లేదు, కింద నడవడానికి ఎక్కడ ఎత్తు ఉంది, ఎక్కడ లోతు ఉందని కనిపించట్లేదు, అంత నిండిపోయింది నీళ్ళతో. అలా పరిస్థితి. ఇప్పుడు ఆవుల్ని సంరక్షించుకోవాలనేసి అక్కడ ఉన్న మన బృందావన వ్రజవాసులందరూ ఆవుల్ని తీసుకొని నందబాబా దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి వచ్చేసారనమాట. కృష్ణుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ప్రార్థన అర్పించుకుంటారనమాట. ఏమని,
కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాతం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సల.
సో ఏమంటారంటే కృష్ణ కృష్ణ మహాభాగో, కృష్ణ కృష్ణ మహాభాగ అంటే ఎంతో భాగ్యవంతుడైన కృష్ణ, నువ్వే త్వాన్నాతం గోకులం ప్రభో, నువ్వే ఈ గోకులంకి నాథుడివి. త్రాతుం అర్హసి దేవాన్నః, మమ్మల్ని తప్పకుండా దయచేసి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని గోవుల్ని. ఎందుకంటే దేవాన్నః, ఆ దేవ ఇంద్రదేవుడి నుంచి, ఎందుకంటే ఆయన కుపితాద్ భక్త వత్సలః, ఆయన కుపిత అంటే ఎంతో కోపానికి, ఆయన ఎంతో కోపం వచ్చేసింది. ఇప్పుడు మనం ఆయనకి ఇంద్రపూజ చేయలేదు కదా, ఎంతో కోపం వచ్చేసి కుపితాద్, సో కోపం వచ్చేసి ఇలా వర్షం కురిపిస్తున్నాడు, మీరు భక్తవత్సల, మీరు భక్తవత్సల కనుక మీరు మమ్మల్ని అందరినీ రక్షించండి అనేసి ఇలా చూడండి. అక్కడ వ్రజవాసులందరూ కృష్ణుడు భగవంతుడు అని వాళ్ళకి తెలియదు, ఆ భావనతో ఉండరు, కానీ మాకు కృష్ణుడే అందరినీ రక్షిస్తాడు అనే నమ్మకం వాళ్ళకి మాత్రం ఉందన్నమాట. సో అలా వచ్చి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించుకుంటారో ఎలాగైతే గర్గముని చెప్తాడు, అనేన సర్వదుర్గాని యూయం మంజస్తరిష్యతి. అంటే అప్పుడు గర్గముని అంటాడనమాట నందమహారాజుకి, ఈ యొక్క కృష్ణుడు ఉండడం వలన మీరు ఎంత పెద్ద పెద్ద ఆపదలు వచ్చినా కానీ ఈ కృష్ణుడిని మీరు ఆశ్రయిస్తే మాత్రం ఈయన మీ అందరి ఆపదల్ని, అన్ని రకాల ఆపదల్ని తొలగించేస్తాడు అని. సో అందుకనే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా వస్తారు, భగవంతుడిని అలా ఆరాధించుకుంటారు. ఇప్పుడు మీరు అనగొచ్చు ఎవరైనా, అదేంటి కృష్ణుడు స్వయంగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ వ్రజవాసం, వ్రజకులంలో ఉండవలసిన అందరూ, బృందావనంలో ఉన్న అందరు శుద్ధ భక్తులు కూడా ఎందుకు అంత బాధను అనుభవించవలసి వచ్చింది అంటే, మనకి ఇక్కడ ఆచార్యులు రాస్తున్నారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఏమంటున్నారంటే, మీకు ఆకలి పెరిగిందనుకోండి, ఎంత ఆకలి పెరిగితే తర్వాత మీకు ఎప్పుడైతే తినే పదార్థం మీ దగ్గరకు వస్తుందో దాని ఎంతో, అదెంతో రుచికరంగా అనిపిస్తుంది, మీరు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. ఆకలి లేదనుకోండి, ఎంత రుచికరమైన పదార్థాన్ని మీకు ఇచ్చినా, వంటకాన్ని మీకు ఇచ్చినా, మీరు అది తిన్నా మీకు అంతగా ఆనందం లభించదు అనమాట. ఎంత ఆకలి ఎక్కువ ఉంటే ఆనందం పెరిగిపోతుంది అనమాట మీరు తిన్నప్పుడు. అలా ఇక్కడ కూడా కృష్ణుడు ఆ యొక్క లీలలో ఆ భక్తులు యొక్క భగవంతుడి పట్ల ఆ యొక్క భావన, ఆ యొక్క అంట హృదయంలో భక్తిని ఇంకా ఎక్కువగా ఉద్రిక్తత పెంచడానికి కృష్ణుడు ఇంకా బాగా వాళ్ళు ఈ యొక్క భక్తి రసాన్ని ఆస్వాదించడానికి, ఆశ్రయాన్ని భగవంతుడి కృష్ణుడి ఆశ్రయాన్ని గ్రహించడానికి ఇలా ఆయన లీలలన్నింటినీ ఎంతో ఇంకా రస లీలలో రసాన్ని పెంచడానికి ఇలా లీల చేస్తుంటాడు అనమాట కృష్ణుడు. అందుకే మనం చూస్తాము అంటే ఎవరైతే భక్తులు ఉంటారో ఎప్పుడైనా ఆపదలు వస్తే ఇంకా ఎక్కువగా కృష్ణుడిని ఇంకా ఎంతో ఇంటెన్స్లీ ఎంతో సంపూర్ణంగా మొత్తం పూర్ణరూపంగా శరణాగతులయ్యి భగవంతుడి పట్ల ఆధారపడి భగవంతుడే మాకు దిక్కు అని సంపూర్ణంగా భగవంతుడిని వేడుకోవడం, ఎంతో ఇంటెన్సిటీతో భగవంతుడిని ప్రార్థించుకోవడం జరుగుతుందన్నమాట. మామూలు సమయాల్లో అంత ఇంటెన్సిటీతో భగవంతుడిని మనము ప్రార్థించుకోకపోవచ్చు, కానీ ఆపద సమయంలో చేసుకోవాల్సి వస్తుంది, చేసుకుంటాం. దాని ద్వారా భక్తి అనేది మనది ఇంకా పెరుగుతుందంట ఒకవేళ అలా చేస్తే. అలా మన భక్తిని ఇంకా పెంపొందించడానికి ఇంకా మనము ఆ సమయంలో మనం భగవంతుడు అలా ప్రార్థించుకొని మనకు వచ్చే భగవంతుడి యొక్క ఆదాన ప్రదానం చేస్తాడు భగవంతుడు మనం అలా సంరక్షించినప్పుడు ఇంకా భగవంతుడి పట్ల మనకు ఒక సంబంధం అనేది ఇంకా కనిష్టంగా, ఇంకా స్ట్రాంగ్గా ఏర్పడుతుందన్నమాట. సో అలా ఆయన యొక్క రిలేషన్షిప్ భక్తులతో ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి కృష్ణుడు అలా రకరకాల లీలలు చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ వెంటనే కృష్ణ అర్థమైపోతుంది, ఇది ఇంద్రదేవుడి పని, ఓకే కోపంతో ఇలా చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఇంకా బుద్ధి చెప్పాలి ఆయనకు అనేసి వెంటనే కృష్ణ అంటే మీరేం కంగారు పడకండి అని వెంటనే వెళ్ళేసి గోవర్ధన పర్వతాన్ని ఎడం చేత్తో ఎత్తేస్తాడు. వెంటనే 7 ఏళ్ళ వయసు అంతే ఎత్తేస్తాడు. ఎత్తేగానే అందరు చెప్తాడు, మీరందరూ ఇక్కడికి వచ్చేసేయండి గోవర్ధన పర్వం కిందకి, మీ అందరు ఆవుల్ని అన్నిటి తీసుకుని వచ్చేసేయండి అని. సో అందరూ వాళ్ళ ఆవుల్ని ఇంకా పిల్లల్ని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులని అందరితో సహా మొత్తం గోవర్ధన పర్వతం కిందకి వచ్చేస్తారు. ఇప్పుడు గోవర్ధన పర్వతం చాలా పెద్దది, మీరు చూస్తే ఇప్పుడు కూడా అది మీరు పరిక్రమ చేస్తే మొత్తం 21-22 కిలోమీటర్లు ఉంటుంది మీరు ఒక పరిక్రమ చేశారంటే. సో ఆ సమయంలో ఇంకా పెద్దగా ఉండేది, ఇప్పుడు శాపమనుసారంగా కొద్ది కొద్దిగా ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది ఆవగించంత, కానీ అయినా పెద్దదే. సో అలా భగవంతుడు వెత్తగానే గోవర్ధన పర్వతాన్ని ఇంకా వీళ్ళందరూ కిందికి వచ్చేస్తారు. ఇంకా ఏ వాన వల్ల ఏ బెంగ ఉండదు. ఇంకా భగవంతుడు అలా పట్టుకొని 7 రోజులు అలాగే ఉంటాడు, 7 రోజులు అలాగే నించొని ఉంటాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు ఎంతో సునాసంగా ఎత్తేస్తాడంట, ఎలాగైతే చిన్నపిల్లలు ఆడుతూ పుట్టగొడుగులను ఎత్తేస్తారో చేత్తో అలా ఎత్తేస్తాడంట కృష్ణుడు, ఏమాత్రం కష్టం లేకుండా. అందుకే కృష్ణుడు భగవంతుడు. సో ఈ సమయంలో బయట మాత్రం వర్షం బాగా కురుస్తుంది. ఈ గోవర్ధన పర్వతం పైన బయట మొత్తం, కానీ గోవర్ధన పర్వతం ఎంత వర్షం కురిసినా కానీ గోవర్ధన పర్వతానికి ఏమవ్వట్లేదంట. ఇంకా బయట ఎంత వర్షం పడ్డా ఇలా నీటి కింద పడగానే మొత్తం ఆవిరైపోతుందంట, కిందంతా ఒక్క నీటి చుక్క లేదు. ఇలా 7 రోజులు కంటిన్యూస్ ట్రై చేశారన్నమాట అక్కడ ఇంద్రదేవుడు వర్షం కురిపించడానికి, ముంచడానికి మొత్తం బృందావని. ఆయన ముంచలేకపోయాడు. మరి ఇక్కడ కృష్ణుడు 7 రోజులు ఇలా నించొని ఉన్నప్పుడు అక్కడ ఉన్న అందరూ వ్రజవాసులందరూ ఇప్పుడు 7 రోజులు కంటి రెప్ప కూడా కొట్టకుండా కృష్ణుడిని దర్శనం చేసుకుంటున్నారు అన్నమాట. ఆయన యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు, ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మామూలుగా కృష్ణుడు ప్రతిరోజు ప్రొద్దున్నే గోచరణకి వెళ్ళేటప్పుడు చూస్తారనమాట, గోవుల్ని తీసుకొని వెళ్తున్నాడు కృష్ణుడు. అప్పుడు అందరూ కృష్ణుడు దర్శించుకుంటారు. మళ్ళీ కృష్ణుడు తిరిగి వస్తాడు గోచరణ చేసిన తర్వాత సాయంత్రం, అప్పుడు అందరూ కృష్ణుడిని చూస్తారు మామూలుగా వ్రజవాసులందరూ. దాని తర్వాత కృష్ణుడు పడుకుంటాడు రాత్రికి వెళ్ళి ఇంటికి. సో మామూలుగా ఏంటంటే ఇంతసేపు దర్శనం రోజు దొరకదనమాట, కానీ ఇప్పుడు 7 రోజులు నాన్ స్టాప్. సో కృష్ణుణ్ణి దర్శనం చేసుకుంటూ ఎంతగా వాళ్ళు ఆస్వాదిస్తూ అందులో మగ్నమైపోతారంటే తిండి నిద్ర దాహం అన్నీ మర్చిపోతారు. ఏమాత్రం తినరు, తినడం నీళ్ళు కూడా తాగరు. వాళ్ళకి ఆకలి దాహం అనేది మర్చిపోతారు, నిద్ర కూడా మర్చిపోతారంట. సంపూర్ణంగా భగవంతుడి దర్శనం చేసుకుంటూనే భగవంతుడి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వాళ్ళు అదే వారు ఆ అమృతాన్ని తాగుతున్నారంట. అలాగే కృష్ణుడు కూడా తన భక్తుల్ని చూస్తూ ఆయన కూడా భక్తులతో ఆదాన ప్రదానం చేసుకుంటూనే ఆయన కూడా ఇంకా ఏమి తినకుండా, ఏమి ఆహారం తీసుకోకుండా, ఏమి నీళ్ళు కూడా తాగకుండా అలాగే 7 రోజులు ఎంతో సునాయాసంగా ఆ యొక్క పర్వతాన్ని ఎత్తించారనమాట. ఇంకా చాలా లీలలు జరుగుతాయి 7 రోజుల మధ్యలో కూడా. మనం ఇప్పుడు అంత సమయం లేదు. మనము నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇంకా ఎన్నో భక్తుల మధ్య అక్కడ ఉన్న రకరకాల భక్తులతో రకరకాల విధంగా కృష్ణుడు కంటి చూపుతోనే ఎన్నో రకాల భావనల్ని ఎన్నో రకరకాల ఆదాన ప్రదాన్ని చేస్తారన్నమాట వివిధ రకాల భక్తులతో. తర్వాత అలా 7 రోజులు అందరూ ఎంతో ఆనందంగా గడిపిన తర్వాత ఇంకా ఇంద్రుడు అర్థం చేసుకుంటాడు ఈ కృష్ణుడు సామాన్య బాలుడు కాదు, ఈయన భగవంతుడు, నాకు శక్తిని సామర్థ్యాన్ని ఈ యొక్క పోస్టు పదవిని ప్రసాదించింది ఆయనే, ఆయన కృప ద్వారానే నేను ఈ పదవిలో ఇలా ఇంద్రదేవుడిగా నేను పనిచేస్తున్నాను, నాకు అర్థమైంది నేను పెద్ద తప్పు చేసేసాను అనేసి వెంటనే సంప్రదకు చెప్తూ నువ్వు ఆపి ఇంకా మనకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం వెంటనే. సో వాన ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ సూర్యుడు వచ్చేస్తాడు, ఇంకా గాలి వీస్తుంది, తర్వాత అప్పుడు వాన అంటారు మన ఉన్నారు కదా వ్రజవాసులందరికీ. కృష్ణుడు అంటాడు సరే బయట వాన ఆగిపోయింది, ఇంకా ఇంద్రుడి మిమ్మల్ని ఏం చేయడు ఇప్పుడు, మీరందరూ బయటకు వెళ్ళొచ్చు, ఈ గోవర్ధనాన్ని కింద పెట్టేస్తాను. సో అందరు బయటకు వచ్చేస్తారు, గోవర్ధనాన్ని కింద దించేస్తాడు అదే స్థానంలో ఎక్కడి నుంచి ఎత్తాడో అక్కడ దించేస్తాడు. దాని తర్వాత అందరూ పైనుంచి గంధర్వులు కిన్నరులు అప్సరసులు అందరూ నృత్యం చేస్తారు, గానం చేస్తున్నారు, వాళ్ళు వాద్యాలు వాయిస్తున్నారు, పుష్ప వృష్టి చేస్తున్నారు పైనుంచి. ఇక్కడ కింద అందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొంతమంది కృష్ణుని ఆలింగన చేసుకుంటున్నారు తల మిత్రులు, ఇంకా పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారు, ఇంకా కొంతమంది గోపికలు ఆయనకు మంచి మంచి బహుమతులు అంటే మంచి మంచి వెన్నె లేకపోతే పెరుగు పాలు పదార్థాలు విరివిర పదార్థాలు అన్నీ భగవంతుడికి అర్పిస్తున్నారు. చిన్నపిల్లలు ఇంకా కృష్ణుడి కన్నా చిన్న వయసు వాళ్ళు ప్రణామాలు చేస్తున్నారు. ఇలా వివిధ రకాలుగా కృష్ణుడికి వాళ్ళ ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారన్నమాట, ఆయనతో ఆదాన ప్రదానం చేశారు. దాని తర్వాత ఇంకా అందరూ ఆనందంగా వారి వారింటికి తిరిగి వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత ఇక్కడ పైన ఇంద్రదేవుడికి అర్థమైపోయింది నేను పెద్ద అపరాధం చేశాను, పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు భగవంతుడి పట్లనే పెద్ద అపరాధం చేశాను, నాకు అసలు అహంకారంతో నా కళ్ళు నా మెదడు పనిచేయలేదు, నేను అంధుడిని అయిపోయాను అహంకారంతో, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాను నేను, ఇప్పుడు ఎలాగైనా క్షమాపణ అడుక్కోవాలి, ఎలా ఆలోచిస్తూ తర్వాత పెద్ద ప్రాసెస్ ఉందిలే కానీ మనం ఫాస్ట్గా వెళ్ళిపోతే కృష్ణుడికి ఇష్టమైంది ఆయనకు గోవులు కాబట్టి సురభి ఆవును తీసుకొని ఆయన అక్కడి నుంచి వెంటనే వచ్చేస్తాడు. ఎవ్వరూ కొంచెం ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ కదా అందుకే కొంచెం ప్రైవేట్గా కృష్ణుడిని కలుసుకుంటాడు గోవర్ధన పర్వతం దగ్గర. అక్కడికి వెళ్ళి కృష్ణుడికి ఎన్నో ప్రార్థనలు అర్పిస్తాడు ముందు. మీరే తల్లి నా, మీరే నా తండ్రి, మీరే నా గురువు, మీరే నా దైవం, అంత పరమేశ్వరుడు భగవంతుడు మీరే, సృష్టికర్త మీరే, నాకు సమర్థ శక్తి సామర్థ్యం ప్రసాదించింది మీరే, మీ అనుగ్రహం కృప ద్వారా నేను బతుకుతున్నాను, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకుంటే కృష్ణుడు వింటాడు, సరే క్షమాపణ అడుగుతున్నాడు, తెలుసుకున్నాడు తప్పు అనేసి ఇంకా క్షమించేస్తాడు కృష్ణుడు, చెప్తాడనమాట అదే. దాని తర్వాత వెంటనే ఇంద్రదేవుడు పైనుంచి ఆ స్వర్గం నుంచి వచ్చిన గంగ నీళ్లతోని ఆయన అభిషేకం చేస్తాడు. అలాగే తర్వాత సురభి ఆవు యొక్క పాలతో కూడా కృష్ణుడికి అభిషేకం చేస్తాడనమాట. సో తర్వాత ఈ యొక్క కృష్ణుడికి అప్పుడే ఒక నామధేయాన్ని చేస్తారనమాట, గోవింద అనే పేరుని అప్పుడే కృష్ణుడికి ఇస్తారనమాట ఇంద్రదేవుడు సురభి ఆవు ఆ సమయంలో. సో ఈ గోవింద కుండ్ సురభి కుండ్ ఇక్కడ ఎక్కడైతే అభిషేకం జరిగిందో ఇంద్రుడి మందాకిని గంగ ద్వారా మరియు సురభి ఆవు పాల ద్వారా, ఈ గోవింద కుండ్ సురభి కుండ్ అభిషేకం ద్వారా ఒక కుండ తయారైందనమాట, పెద్ద లేకు అంతగానో అభిషేకం చేసి. సో అందుకనే ఆ యొక్క కుండ మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు అనమాట, గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు ఈ గోవింద కుండ్ సురభి కుండ్ ఇవన్నీ వస్తాయి దారిలో మీకు. ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి అలా గోవర్ధన పరిక్రమ చేసినప్పుడు తప్పకుండా, ఒకవేళ మీరు చేయకపోతే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గోవర్ధన పరిక్రమ చేయండి, కృష్ణుడికి ఎంతో ప్రియం మరియు తప్పకుండా చేయాలి, చేసిన వాళ్ళకి తెలుసు. సో అదన్నమాట విషయం ఈరోజుది. సో మనం ఇక్కడే మన యొక్క చర్చను ముగిద్దామంట. సో కృష్ణుడు అక్కడ మనకు క్షమించి వదిలేస్తాడు ఇంకా తర్వాత ఇంద్రదేవుడికి. సో ఇంద్రదేవుడు మళ్ళీ తిరిగి తన స్వర్గానికి వెళ్ళిపోయి ఆయన యొక్క కార్యాన్ని నిర్వర్తించడం స్టార్ట్ చేస్తాడు. సో ఇదన్నమాట గోవర్ధన లీల సంక్షిప్తంలో చెప్పడానికి ప్రయత్నించాను. రేపు కృష్ణాష్టమి, కొన్ని చోట్ల ఈరోజే కృష్ణమాష్టమి వెస్ట్లో. సో మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో అలాగే రేపు ఎల్లుండి కూడా మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆన్లైన్లోనే ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాము, మన దర్శనము అభిషేకము అవన్నీ ఆర్తి ఇవన్నీ మీకు ఆన్లైన్లోనే మన లైవ్ టెలికాస్ట్ చేస్తాం యూట్యూబ్ ఛానల్లోనే. సో దానికి తగ్గట్టు వివరాలు అవన్నీ డీటెయిల్స్ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్స్లో పెట్టేస్తాను. మరియు రేపు కూడా మీరు అందరూ రేపు ఎల్లుండి మన శిల ప్రభుపాదుల వారి అపీరెన్స్ డే, ఆయన యొక్క ఆవిర్భావ దినము మరియు నందోత్సవం. సో ఆ రోజు కూడా మనము కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటాము. సో పిల్లల ద్వారా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కొన్ని చేస్తారు, అవి కూడా మనకి యూట్యూబ్లోనే నేను అన్ని వీడియోస్ కానీ లైవ్ కానీ అన్నీ పెడతాను, దాని వివరాలు కూడా మీకు వాట్సాప్లో పెడతాను. సో రేపు మనకి క్లాస్ మరి తెలుగులో జన్మాష్టమి క్లాస్ ఉంటుందా లేదా అనేది నేను కొంచెం చూస్తాను వీలైనంత మటుకు, ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. రేపు మీరు మీ ఒపీనియన్ కూడా తెలిపొచ్చు, అప్పుడు నేను ట్రై చేస్తాను, టైమింగ్ ఇప్పుడే వెంటనే చెప్పలేను. మనకి ఏమైనా ఒకవేళ రేపు తెలుగు క్లాస్ మనం తీసుకుంటే జన్మాష్టమి సంబంధంగా సందర్భంగా, సో ఆ క్లాస్ వగేరే డీటెయిల్స్ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో నేను మీకు తెలియజేస్తాను. ప్రభుపాద రోజు కూడా ప్రభుపాది అభిషేకం మనం చేస్తాం ఇక్కడ, అది కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తాము, ఆర్తి అభిషేకం భోగ నైవేద్యం అంతా. మరియు దాని తర్వాత ఆఫరింగ్స్ ఉంటాయి, కొంచెం పిల్లలు కూడా కొంతమంది ఆఫరింగ్స్ చేస్తున్నారు, పిల్లల ద్వారా చేయిస్తున్నాము, అది కూడా ఉంటుంది కార్యక్రమం ప్రభుపాద అపీరెన్స్ డే రోజు. ఆ డీటెయిల్స్ అన్నీ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను మీకు. సో మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలని వీక్షిస్తూ పాల్గొనండి, ఉత్సాహంగా మీరు మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ. సో మీ అందరికీ శుభాకాంక్షలు, రేపు ఎల్లుండి మన యొక్క శుభమైన ఎంతో శుభదినాలు, మీరందరూ ఉత్సాహంగా భక్తిలో పాల్గొంటారని ఆశిస్తూ, అలాగే మీరు కూడా మీ యొక్క సమయం ఉంటే ఎక్కువగా మాలలు చేయడానికి ప్రయత్నించండి. సో ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పుడు నేను సెలవు తీసుకుంటాను ఈరోజు, ఆల్రెడీ కొద్దిగా లేట్ అయిపోయింది. శ్రీ ప్రభుపాదకి జై, శ్రీకృష్ణ జన్మాష్టమికి జై, గ్రంథ శ్రీమద్భాగవతంకి జై, సమవేత గౌరవభక్త వృందికి జై, నితాయ్ గౌడ్ సీతనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.